ఇంకా ఏడవది ద్వారక. ద్వారక అంటే కృష్ణుడు నిర్మించిన తర్వాత ద్వారకే కాదు, ద్వారక ఎప్పుడు ఉంది చూడండి. పూర్వం రైవతుడు అనే మనువు అక్కడ కొంతకాలం పరిపాలన చేశాడు. ఆయన ఐదవ మను రైవతుడు పరిపాలన చేసిన స్థలం, దానికి కుశస్థలి అని పేరు. ఆ తర్వాత సముద్రంలో కలిసి పాడైపోయాక దానిని మళ్ళీ కొంతకాలం పాటు పాడుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది రాజులు బాగు చేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడు మళ్ళీ ద్వాపర యుగంలో అక్కడికి అడుగుపెట్టి ఆ శిథిలాలన్నిటినీ మళ్ళీ చదును చేయించి 12 యోజనముల స్థలం తీసుకుని, అక్కడ యోజనం అంటే 8 మైళ్ళు, 12 యోజనములు అంటే 12×90 96 చదరపు మైళ్ళ స్థలం సముద్ర మధ్యంలో తీసుకుని కుశస్థలీపురం యొక్క శిథిలాల మీద కొత్త నగరం కట్టించాడు. కొన్ని శిథిలాలు తొలగించాడు, కొన్ని మాత్రం అలా అట్టే పెట్టాడు. అప్పుడు ఆయన కాలంలో కుశస్థలీపురం ద్వారక అని పిలువబడింది. ఈ విధంగా ద్వారక అనేది కృష్ణ పరమాత్ముని యొక్క పాదస్పర్శ వల్ల అత్యంత పవిత్రమైన నగరంగా మారింది. ఇప్పటికి కూడా ద్వారకలో ఎవరైనా చచ్చిపోతే, అసలు కృష్ణుడు పరిపాలించిన ద్వారక సముద్రంలో కలిసిపోయింది, కృష్ణుడు మొట్టమొదటి అడుగుపెట్టిన ద్వారక ఇప్పుడు మనకు మిగిలింది. ఆ మోక్షపురం దగ్గర ఎవరైనా యోగులు చచ్చిపోతే వాళ్ళ శరీరాన్ని మెడకు బండరాయి కట్టి సముద్రంలో వేసేస్తారు. సముద్రంలో కొంతకాలం ఆ శరీరం ఉన్నాక ఆ ఎముకల్లో శంఖాలు చక్రాలు పుడతాయి. అంత పవిత్రమైన స్థలం, అక్కడ చచ్చిపోయిన వాడి శరీరపు ఎముకలలో శంఖచక్రములను అందించి సృష్టించి వారిని శాశ్వతంగా వైకుంఠానికి పంపే దివ్య స్థలం ద్వారకంటే. అందుకే ద్వారకంటే వైకుంఠపురం అన్నారు. ద్వారక వైకుంఠపురంబు ఈ రుక్మిణి లక్ష్మి మీరలెచ్చట ఉనికిల్ సారకు కొలువగవత్తును కోరికతో కంసహర ముకుంద మురారీ. ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో నారదుని ద్వారా ఈ పద్యం చెప్పిస్తాడు. ద్వారక వైకుంఠమే, వైకుంఠం ద్వారక అనే పేరుతో దిగి వచ్చింది. రుక్మిణీదేవి లక్ష్మి, శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అందుకే వైకుంఠవాసులు ఈ భూలోకంలోకి వచ్చారు గనక మేము నిరంతరం దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటాము అని నారదుడు కృష్ణుడిని స్తోత్రం చేస్తాడు. అంత దివ్యస్థలం. ఈ సప్తమోక్షపురాలు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చూడాలి. కేవలం చూడడం కాదు, ఏదో ట్రావెలర్స్ తీసుకెళ్ళాడండి, అక్కడ దింపాడండి, పరుగు పరుగును వెళ్ళామండి, ఓ దండం పెట్టామండి, వచ్చామండి, దారిలో టిఫిన్ తిన్నామండి, ఈ మధ్యకాలంలో యాత్రలకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఫుడ్ బాగుంది, ఇక్కడ బాగాలేదు, ఇవే వాడు వాట్సాప్. అంతేకాని పలానా కృష్ణుడిని చూశాను లేక పురాణ కథ విన్నానని చెప్పడన్నమాట. తిండి కోసం అంత దూరం వెళ్ళాలా? తిండి చక్కగా వండుకోవడానికి వండించుకోవడానికి ఓ వంటవాడిని పట్టుకోండి, మంచివాడిని. కానీ మనం అక్కడ చేయవలసిన కర్మలు చెయ్యాలి. ఆ యాత్రలో ఏ పురాణం వినాలి? ద్వారకలో భాగవతం వినాలి, కంచిలో శివపురాణం వినాలి, హరిద్వారం వెడితే భాగవతం వినాలి, మధుర వెడితే భాగవతం వినాలి, కాశీ వెడితే అక్కడ కాశీఖండం వినాలి, అక్కడ చేయవలసిన యజ్ఞాలు అర్చనలు చేయాలి. ఇవన్నీ చేస్తే ఉపయోగం కానీ ఏమీ లేకుండా వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే ఉపయోగం ఏముంది? పాయసంలో ఒక గరిటె పెట్టాట. ఒక ఆయన చక్కగా ఇత్తడి గిన్నె కొన్నాడు. ఆ ఇత్తడి గిన్నె స్టవ్ మీద పెట్టాడు, దానిలో ఆవు పాలు పోశాడు. ఆవు పాలు మరిగాక పంచదారో లేక బెల్లమో వేశాడు, బియ్యం పోశాడు, జీడిపప్పు వేశాడు, కిస్మిస్ వేశాడు, యాలకులు వేశాడు, వాడి మొహం అన్నీ వేశాడు. అన్నీ వేసి చక్కని గరిటె పెట్టి తిప్పాట. ఆ తర్వాత గరిటెను పైకి తీసి, ఓ గరిటే గరిటే, పాయసంలో ఎంతసేపు ఉన్నావు, పాయసం ఎలా ఉంది, హౌ ఈజ్ పాయసం అన్నట్ట. పాపం గరిటె గారు, నాకేం తెలుసండి, నాకేం రుచి తెలియలేదు అందిట. గరిటె ఏం తింటుంది, దానికి రుచి ఏం తెలుస్తుంది? పాయసంలో ఉన్న థ్రెడ్డు గరిటెకి పాయసం రుచి తెలియదు, తిన్న మనకి తెలుస్తుంది. అలాగే యాత్రకి గరిటెలో పెడితే ఉపయోగం లేదు. ఈ మొత్తం యాత్రాస్థలాలన్నీ పాయస పాత్ర వంటివి. ఆ పాయసాన్ని మనం నోట్లో వేసుకు తింటే మనకు రుచి తెలుస్తుంది, కానీ గరిటె రూపంలో అందులో ఉన్నంత వరకు ఏమీ ఉపయోగం లేదు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనం గరిటెలా కాకుండా రుచి తెలుసుకోగలిగిన వాళ్ళలా వెళ్ళాలి. అనగా ఎక్కడికి వెడితే యాత్రాస్థలంలో ఏమి చెయ్యాలి, ఏమి కథ వినాలి, ఏ దానం చెయ్యాలి, ఏ అర్చన చెయ్యాలో తెలుసుకోవాలి, ఒక క్రమం తెలుసుకోవాలి, అప్పుడు యాత్రా ఫలితం ఉంటుంది. అందుకని అలా చెయ్యాలట. సరే, వీటిల్లో తెలుసో తెలియకో అడుగుపెట్టినా ఎంతో కొంత పుణ్యం వస్తుంది. ఈ కుర్రాడికి తెలిసి కాదు, కాలప్రభావం వల్ల, ఏదో దైవం తోసుకుపోవటం వల్ల తెలియకుండానే అయోధ్య నగరం నుంచి నడుచుకుంటూ ఈ కుర్రవాడు, వాడికి ఉతత్యుడు అని పేరు, వాళ్ళ నాన్న అమ్మ వాడికి ఉతత్యుడు అని పేరెట్టారు. ఆ ఉతత్యుడనే కుర్రాడు కాలప్రభావం దైవయోగం వల్ల మాయాపురం హరిద్వారం చేరాడు. అక్కడంతా అడవి ఆ రోజుల్లో, ఇప్పటికి మళ్ళీ ఊరు లేదు. ఏదో పక్కన కొన్ని కిరాతకుల యొక్క బోయపల్లెలు ఉండేవి. బోయపల్లిని పక్కణము అంటారు. పక్కణాలు తప్ప పట్టణాలు లేవు. వీడక్కడ ఓ చెట్టు కింద మకాం పెట్టాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర ఉంది. ఆ తొర్రలో బుర్ర దాచుకోవచ్చు. అందుకని అక్కడ అడుగు పెట్టి రోజు ఆ మర్రి చెట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో దొరికిన కాయ పండు కోసుకు తినేవాడు. మధ్య మధ్యలో కాస్త దుఃఖం కూడా పొందేవాడు. 12 ఏళ్ళు దాటిపోతున్నాయి, చదువు రాదు, తల్లిదండ్రులకు కూడా బరువు అయిపోయాను, చీదో బతుకేనా, ఏం చేయను, మంత్రం రాదు, తంత్రం రాదు, అయినా ఆత్మహత్య చేసుకోలేం కదా, కాబట్టి దొరికింది తింటాను అనుకుని దొరికింది తింటూ ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చున్నాడు. వీడు ఒక్క నియమం మాత్రం పెట్టుకున్నట్ట. అదేమిటి? నాకు మంత్రం రాకపోవచ్చు, తంత్రం రాకపోవచ్చు, కానీ ఉన్నంతలో నాకు తోచిన నోటితో, అంటే వీడికి నోరు బాగా స్పష్టంగా రాదని చెప్పాను కదా, రామ అనమంటే లామ అంటాడు, అన్నం అనమంటే ఏదో అన్నం అనేవాడు వాడు, నాకు అనమంటే నాతు అనేవాడు, ఇలాగ కొంచెం ముద్దగా పలుకుతాడు. ఇలా ముద్దగా పలికినా మొద్దులా పలికినా సత్యము తప్ప అసత్యం పలకను, సత్యం పలకడం మొదలు పెడితే అదే గొప్ప పుణ్యం, నాకు ఎలాగో మంత్రతంత్రాలు రావు గనక సత్యమే పలుకుతానని వ్రతం పెట్టుకుంటాను అనుకున్నాడు. ఆ రోజు నుంచి రోజు పొద్దున్నే లేచి సంకల్పం లేకపోయినా, మంత్రం తెలియకపోయినా, సంధ్యావందనం తెలియకపోయినా కాకిలాగా నీళ్లలో మునిగి ఒడ్డు మీద కూర్చునేవాడు. ఆ చెట్టు దగ్గర కూర్చుని మంత్రం రాదుగా వీడికి, అందుకని దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని మాత్రం లోపల లోపల అనుకునేవాట. అది కూడా మంత్రమే. ఈ కథను కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు సుమ, వాడికి ఏం మంత్రం రాదు, తంత్రం రాదు, సంధ్యావందనాదులు రావు, అయినా భగవంతుడు ఉన్నాడని మాత్రం లోపల అనుకునేవాడు, సత్యం పలికేవాడు. ఎవరైనా వచ్చి, ఏమండి మాకు ఇక్కడ ఒక గేదె ఉండేదండి, మేము ఈ పక్కనే ఉన్న బోయపల్లిలో ఉంటాం, గేదెని అడవిలో మేపుకోవడానికి వచ్చాం, ఆ గేదె ఎక్కడికి వెళ్ళిపోయేదో తెలియటం లేదు, తప్పిపోయింది, మీరు ఏమన్నా చూశారా అనగానే వీడు, నేను చూశానండి, మీ గేదె అలా వెళ్ళిందండి అని చెప్పేవాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వెతికితే గేదె కనపడేది. అమ్మ, ఇతడెవడో పెద్దగా చదువు రాదు, మాటలు కూడా పెద్ద స్పష్టంగా ఉండవు, కానీ సత్యం పలుకుతాడు, అసత్యం పలకడు, ఇతడు చెప్పిందల్లా నిజమవుతుంది అని జనమంతా అతన్ని గౌరవించారు. వీడు అసలు పేరు ఎవరికి తెలియదుగా ఉతచ్చుడనే పేరు పక్కన మరుగున పడింది. వీడు సత్యమే వ్రతంగా పెట్టుకుని సత్యం పలుకుతున్నాడు గనక చుట్టుపక్కల జనాలు బోయేవాళ్ళైనా అడవుల్లో ఉన్న ఋషులైనా వీడిని సత్యవ్రతుడు అని పిలిచారట. చివరికి వీడి పేరు సత్యవ్రతుడు అయిపోయింది. వాడు 12 ఏట అడుగు పెట్టాడు. వాడికి 16 ఏళ్ళు వచ్చేదాకా 4 ఏళ్లపాటు ఆ చెట్టు కిందే ఉన్నాడు. సత్యం పలికేవాడు. చదువు లేకపోయినా సత్యం పలకటం వల్ల ప్రజలు వాడిని గౌరవించారు. ఆయనకు ఒక గుడిసె వేసి పెట్టారు, చక్కని పందిరి లాంటి ఒక ఆశ్రమం కట్టారు వెదురు కర్రలతో. దానికి వాళ్ళు తలుపు కూడా తయారు చేసి, తలుపు ఉంటే లోపలికి రాత్రిపూట పులులు చిరుత పులులు రావు గనక సెక్యూరిటీ కోసం ఓ వెదురు తడిగ కూడా ఏర్పాటు చేసి ఒక ఆశ్రమం కట్టారు. వాడు అడవిలో పళ్ళ కోసం వెతుక్కోకర లేకుండా వాళ్లే బోయేవాళ్ళు. తమకి తోచిన పండిన పళ్ళు, ఎండిన పళ్ళు, దానిమ్మకాయలు, అరటిపళ్ళు, బాదం పప్పులు, జీడిపప్పులు ఏవోటి పట్టుకొచ్చి పెట్టేవారు. భగవంతుణ్ణి నమ్ముకుని దేవుడు ఉన్నాడు అని ఆ నామస్మరణ చేయటం వల్ల, మంత్రోపాసన లేకపోయినా కేవలం సత్యమే వ్రతంగా పలకటం వల్ల, సంకల్పం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా గంగానదిలో స్నానం చేయటం వల్ల, వాడికి తెలియకుండానే వాడికి ముందు ఆశ్రయం వచ్చింది, ఒక ఇల్లు వచ్చింది, భోజనం వచ్చింది. ఇంకెంతకంటే ఏం కావాలండి? భగవద్ అనుగ్రహం ఉన్నవాడు అడవిలో ఉన్నా వేళకి భోజనం వస్తుంది, వేళకి సమస్తాహారాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. భగవద్ అనుగ్రహం లేకపోతే మంచి నగరంలో ఉన్నా తిండి దొరకదు. కర్మయోగం ఉంటే వాడికి తిండి కూడా ఉండదు, తిందామనుకుంటాడు వాడు ఏం తినలేడు చివరికి. ఒక్కోసారి ఎలా ఉంటుందో తెలిసినా, ఒక్కసారి అలాంటి కర్మయోగం నేను కళ్ళారా చూశాను. మంచి పులిహార, ఇక మా ఆవిడ చేసిన పులిహార లాంటి పులిహార ఎవరు చేయలేరు, అంత బాగా చేస్తుంది ఆవిడ. రైల్లో తినడానికనో పులిహార ప్యాకెట్ ఇచ్చింది. భక్తులతో పాటు నేను ఎక్కడ పడితే అక్కడ తిన్న కనుక నాకు కఠోర నియమాలు కనుక ఇంటిలో తెచ్చుకున్న ఆహారం నేనే మోసుకెళ్ళి నేను తినాలి. అందుకని అది పుచ్చుకొని ఈ మన భక్తులు 200 మందిని తీసుకుని ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ద్వారక పెడుతున్నాం నేను. ఎంతలో ఎవడో వచ్చాడు, నా పులిహార ప్యాకెట్ తీసుకుని అది తీసేసి శుభ్రంగా తినేశాడు. నా భక్తుల్లో ఒకడు, వాడికి కూడా ఓ ప్యాకెట్ ఇచ్చింది ఆవిడ, నా ప్యాకెట్టే వాడి ప్యాకెట్ తినేశాడు. ఇంకా చూడండి, రైల్లో బంగారం లాంటి పులిహార తెచ్చుకుని కూడా తినడానికి లేక మళ్ళీ దిగేదాకా ఉట్టి కాఫీ పాలు అరటిపండుతో బతకాల్సి వచ్చింది. అంటే పులిహార పక్కన ఉన్నా తినే యోగం లేదు, దిక్కుమాలడు వాడు తినేశాడు. ఆ కాసేపు దిక్కుమాలవాడు అనుకున్నాను, కానీ ఆ తర్వాత వాడి మీద నాకు ఎంతో గౌరవం. ఈ వంకతో నాకు ఏకాదశి వ్రతం చేసే అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే రైల్లో వెడుతున్న రోజు ఏకాదశి, ఏకాదశి ఉపవాసం ఉంటాను. ఆ విషయం మర్చిపోయి పులిహార తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు ఆ పులిహార నిజంగా తినుంటే ఇన్నాళ్లుగా నేను చేస్తున్న ఏకాదశి వ్రతం పోయేది. అందుకని ఆ శిష్యుడు నాకు ఏకాదశి వ్రతం నాడు ఉపవాసం చేసే అవకాశం ఇవ్వడానికి దైవ ప్రేరణతో ఆ పులిహార వాడు పట్టుకుపోయాడు. కాబట్టి నీ దగ్గర పులిహార ఉన్నా నీ నోట్లో గడితే కానీ అది దక్కుతుందనుకోవడానికి లేదు. ఆహారం తెచ్చుకున్నా తినలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాపం. ఏమీ లేకపోయినా సమయమునకు ఆహారం వస్తుంది. మాతో పాటు మొన్న నైమిశారణ్యం వచ్చాడు శంకర్ రెడ్డి, వాళ్ళ ఆవిడ, అతను, అతని ధర్మపత్ని, ప్రథమపత్ని, వీళ్ళందరూ కలిసి వచ్చారు. ఇలా కొంతమంది మాతో పాటు అదే కంపార్ట్మెంట్లో ఉన్నారు. బహుశా అది 2017 కదా అనుకుంటాను, 16లోనో మొత్తం మీద. వీళ్ళు నైమిశారణ్యం వచ్చేటప్పుడు నా కంపార్ట్మెంట్లో ఉన్నారు. ఆ కంపార్ట్మెంట్లో చాలామంది ఆహారం తెచ్చుకోకుండా వచ్చారు. నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు బక్కెట్టుతోటి దద్దోజనం పులిహార తీసుకొచ్చాను. నేను దాన్ని పట్టుకెళ్ళి ఇస్తే మేమేం తెచ్చుకోలేదండి, కళ్ళకద్దుకుని తిన్నామండి అన్నాడు. మా శంకరుడు ఎదురుగుండానే ఉన్నాడు అన్నాడండి. ఆ కంపార్ట్మెంట్లో మాతో పాటు ప్రయాణం చేస్తున్నాడు, దాదాపు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఏమీ తెచ్చుకోలేదు. ఆ రైల్లో ప్యాంట్రీ కారు లేదు. ఏ దిక్కుమాలిన చెత్తో ఎక్కడో ఏమో తినాలనుకుంటున్న వాళ్ళకి వాళ్ళ యోగం వల్ల, దైవానుగ్రహం వల్ల, గురుకటాక్షం వల్ల హాయిగా దద్యోధనం మంచి పులిహార దొరికి దిగేదాకా ఎక్కి దుక్కిగా తిన్నారు. కాబట్టి ఏమీ తెచ్చుకోకపోయినా పరమేశ్వర అనుగ్రహం అంటే ఆహారం దొరుకుతుంది. వీడికి ఆ యోగం ఉన్నది. అందుకే వాడికి కాయ, పండు, జీడిపప్పులు, కిస్మిస్సులు, బాదం పప్పులు, గడ్డి గాదం పప్పులు అన్నీ దొరికాయి. ఆశ్రమం దొరికింది. వీడు సత్యమే పలుకుతూ ఉండేవాడు. ప్రజల యొక్క గౌరవం కూడా పొందాడు, మన్ననలు కూడా పొందాడు. ఇలా ఉండగా 16 ఏడు వచ్చింది వాడికి. ఒకరోజున వాడు ప్రొద్దుటే లేచి ఆశ్రమమునకు ఎదురుగా ఉన్న మర్రి చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడు కూడా వాడు ప్రొద్దుట లేచి గంగానదిలో హాయిగా స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని తన ఆశ్రమమునకు ఎదురుగా ఉన్న మర్రి చెట్టు చుట్టూతా ఉన్న చప్టా మీద కూర్చునేవాడు. అలాగే ఈ పూట కూడా మర్రి చెట్టు చుట్టూతా ఉన్న ఓ చప్టా మీద కూర్చున్నాడు. మర్రి చెట్టు చుట్టూతో ఒక గట్టు కట్టించారు వీడి కోసం భక్తులు. ఆ గట్టుని, బండరాళ్లతో కట్టిన గట్టుని రోజు వీడు పావనం చేసేవాడు. ఆ రోజు కూడా గట్టు మీద కూర్చున్నాడు. దేవుడున్నాడు, దేవుడున్నాడు అనుకునేవాడు వాడు లోపల లోపల. అంతకుమించి వేరే మంత్రం తెలియదు. ఇంతలో సూర్యోదయం అయ్యింది. ఆ సమయంలో వేటకి బయలుదేరాడు ఆ చుట్టుపక్కల అడవుల్లో ఉన్న ఒకనొక బోయవాడు. ఆ బోయవాడు నల్లని శరీరంతో, దృఢమైన శరీరంతో ఉన్నాడు. వాడు యముడిలో ఉన్నట్టు, వాడిని చూస్తే రెండవ యముడు, యముడు పైన ఈ యముడు కింద ఉన్నాడేమో అన్నట్టుగా ఉన్నాడు వాడు. భయంకరాకారుడైన ఒక కిరాతకుడు జంతువులను వేటాడి వాటి మాంసంతో బ్రతకడం కోసమని బయలుదేరాడు. వాడి చేతిలో పెద్ద విల్లుంది, వెనక అమ్ముల పొది. ఆ అమ్ముల పొదిలో మంచి పదునైన బాణాలు ఉన్నాయి. ఆ బాణాలు కొన్ని మామూలు బాణాలు, కొన్ని అర్ధచంద్రాకారపు బాణాలు, పదునైన బాణములు. బాణములు, విల్లు పుచ్చుకుని వేటకు బయలుదేరాడు వాడు. వాడికి గంగానదీ తీరంలో ఓ మంచి అడవి పంది కనపడింది, కొవ్వెక్కిన అడవి పంది. ఏనుగులో ఉంది అడవి పంది, దానికి పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి. ఆ అడవి పందిని చూడగానే వాడికి బ్రహ్మానందం కలిగింది. అమ్మాయ్యా, 2 రోజుల నుంచి గొప్ప గొప్ప మాంసాలు దొరకడం లేదు, ఇవాళ నాకు అడవి పంది దొరికింది. దీన్ని ఒక్క బాణంతో పడగొట్టేసి పట్టుకుపోయి కాల్చి పైన గీకి ఆ మాంసాన్ని కొట్టి ఎండబెట్టి ఓ 10 రోజులు హాయిగా నేను, నా పెళ్ళం, మా బిడ్డలో తింటాం. పంది మాంసంలో ఎండబెట్టిన పంది మాంసం ఏమో రస్కూల్లో ఉంటుంది, దాన్ని పులుసు కింద కాచుకొని అందులో ఉప్పు కారం వేసుకుని తింటే అబ్బబ్బో ఆ సూపు టాపు లేచిపోయేలా ఉంటుంది పోపు బాగా పెడితే. కొన్ని ఏమో ముక్కల కింద, దొండకాయ బెండకాయ ముక్కల కింద వండుకు తింటాను. ఇలా రకరకాల ఆహార పదార్థాల కింద వండించుకుని ఈ పంది తింటాను. ఈ పంది కనీసం 15 రోజులు దొరుకుతుంది నాకు, 15 రోజులు మాకలి తీరుస్తుంది అని లోపల లోపల ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుని పాప వీడు అర్ధచంద్రాకారపు బాణం ఎక్కుపెట్టి చెవిదోకలాగి విడిచిపెట్టాడు. ఈ బాణం వెళ్ళి ఆ పంది చెవిని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పంది చెవి సగం తెగి నెత్తురు గారింది, దాంతో అది వణికిపోయింది. ఈ బోయవాళ్ళ బాణం దెబ్బలంటే మహట్లు కాదంటే ఒక్క బాణం దెబ్బ తగిలితే మనకు తెలుస్తుంది, హడిలిపోతాం. ఒక్కొక్కప్పుడు తుపాకీ దెబ్బ కంటే కూడా డేంజర్ ఈ బాణం దెబ్బ. తుపాకీ ఒక దెబ్బకి చంపుతుంది, ఇది చంపి చంపి చంపుతుంది. ఆ దెబ్బకి అది వణికిపోయి అయ్యి అని ఒక కరువు పరిచింది. దాని నోట్లోంచి అయ్యి అనే శబ్దం వచ్చింది. అరుచుకుంటూ పరుగు పరుగున గంగానదీ తీరంలో వచ్చేసింది. గంగను దాటి ఈ సత్యవ్రతుడు జపం చేసుకుంటున్న మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. అక్కడంతా ఆకులు అలములు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆకులు అలములు తొక్కుకుంటూ వాడి గుడిసెలు దూరిపోయింది. ఇతడు జపమునకు మర్రి చెట్టు దగ్గర ఉన్న చప్టా మీద కూర్చునే ముందు గుడిసె తలుపు రోజు వేసేవాడు. ఆ పూట గుడిసె తలుపు కొంచెం తీశాడు. ఆ తీయబడి ఉన్నటువంటి తలుపు గుండా గుడిసెలో దాక్కుంది. అది ఇతని కళ్ళ ముందే ఆ చుట్టుపక్కల పొదల్లో ఉన్న గుడిసెలో దాక్కుంది. వీడు ఆ పందిని చూశాడు. దాన్ని బోయేవాడు ఎవడో కొట్టబోయాడు. ఆ దెబ్బ తగిలిన దీనికి దాంతో హడిలెత్తి పారిపోయి ఇక్కడ దాక్కుందని కనిపెట్టాడు. అయినా పట్టించుకోకుండా నాకెందుకు వచ్చింది ఇప్పుడు మాట్లాడితే ఏమొస్తుందో అనుకుని దేవుడున్నాడు అనుకున్నట్ట. ఎంతలో ఆ పందిని వెతుక్కుంటూ అక్కడికి బోయేవాడు వచ్చాడు. అయ్యగారండి దండాలండి అన్నట్ట. ఈయన ఆశీర్వదించాడు. మీ గురించి మాకు బాగా తెలుసు, మీరు సత్యం తప్ప అసత్యం పలకరు. అంటే వాడు ఇంత సంస్కృతంలో మాట్లాడలేదు, వాడి భాషలోనే మాట్లాడాడు. మీరు సత్యం తప్ప అసత్యం పలకరని అందరూ అంటారు. నిజం చెప్పడం మీ లక్షణం. మీ గురించి ఎన్నో విన్నాం మేము. అందువల్ల మిమ్మల్ని బతిమాలు అడుగుతున్నాను, నాకు నిజం చెప్పండి. నాకు నెలలాళ్ల నుంచి సరైన తిండి లేదు. జంతువులు లేక పచ్చికాయలు పళ్ళు తిని బతుకుతున్నాం. శాకాహారంతో బతుకుతున్నాం. శాకాహారం మా బోయేవాళ్ళ ఒంటికి పడదు. అందుకని మంచి మాంసం ఎప్పుడు దొరుకుతుందా అని బయలుదేరా. అదృష్టవశాత్తు ఈ పూట నాకు ఈ గంగానదీ తీరంలో ఒక అడవి పంది, ఏనుగంత ఉన్న పంది కనపడింది. ఆ పందిని బాణంతో కొట్టాను. అది కొంచెం గాయపడి పరిగెత్తుకుంటూ పోయింది. అది ఇటే వెళ్ళిందని నా అనుమానం. ఆ పంది ఎటు వెళ్ళిందో మీరు చెప్పారంటే దాన్ని చంపి పట్టుకుపోయి నేను నా పెళ్ళం నా బిడ్డలు సుఖంగా బతుకుతాం, ఆ పంది మాంసంతో కడుపు నింపుకుని ఆరోగ్యంగా బతుకుతాం. పంది మాంసం అంటే మాట్లాడండి, అంత పెద్ద పంది దొరికిందంటే కనీసం 15 డేస్ మేము వేరే వేటకు వెళ్ళక్కర్లా, సుఖంగా బతుకుతాం. దయతో చెప్పండి, మీరు సత్యవ్రతులు కదా అన్నాడు పైగా వాడు. ఇప్పుడు ఈ సత్యవ్రతుడికి పెద్ద తంట నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. ఆ మధ్యన ఒక ఆవిడ వడ చేసింది. వాళ్ళ ఆవిడ వడ చేయగానే భర్తగారు ఏదో మంచి బాగా వడలు చేసినట్టున్నావు, ఏది పట్టుకురా టిఫిన్ అన్నట్ట. నేను దీని మీద ఓ పద్యం కూడా చెప్పాను. ఆ పద్యం చెప్పి దాని తాత్పర్యం చెబుతాను. మీరు ఓసారి అవధానంలో వడదెబ్బ మీద పద్యం చెప్పండి అంటే అప్పుడు పద్యం చెప్పాను అన్నమాట. వడదెబ్బ చలికాలమందనుచుత వైద్యుడు ప్రశ్నింపగా. డిసెంబర్ నెలలో పూర్వం బాగా చలి ఉండేదిలేండి. పూర్వకాలంలో డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో గజగజ వణికే చలి ఉండేది. అలాంటి చలికాలంలో ఒక ఆవిడ పరుగు పరుగున డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మా ఆయనకి వడదెబ్బ తగిలింది కాపాడండి అన్నది. ఆయన తెల్లబోయాడు. వడదెబ్బ చలికాలమందనుచుత వైద్యుండు ప్రశ్నింపగా. ఇదేంటమ్మా చలికాలంలో వడదెబ్బ ఏమిటి, వేసవకాలంలో అయితే వడదెబ్బ అంటారు కానీ ఇదేమి చిత్రమమ్మా అన్నాడు ఆయన. ఆ భార్యామణిని చలికాలంలో వడదెబ్బ ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆవిడేమంది, వడలను చేసితి గట్టివంచు పలికెన్ పల్మారు నా భర్త, ఆ వడతో కొట్టితి సోలిపోయే వడదెబ్బను వైద్యుడా ఎన్న ఆవిడ కల్పించిన ఆ వడల్ సతము పృథ్వీవాసులన్ బ్రోచుతన్. ఏం లేదండి, ఈ పూట పొద్దుటే ఆయన టిఫిన్ చేయమన్నాడు. బ్రేక్ఫాస్ట్ కదా, బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అందుకని టిఫిన్ పెట్టమనగానే వడలు చేసి పెట్టాను. భార్య వడలు చేసినప్పుడు కిక్కును మనకుండా తినకుండా కామెంట్ చేయడం తప్పు కదండి. మా ఆయన వడలు తింటూ కొంచెం గట్టిగా ఉన్నట్టున్నాయి అన్నాడు. పోనీ ఒకసారి అంటే పర్వాలేదు, 2-3 మార్లు అన్నాడు. పలుమారు పలికాడు. దాంతో నా గొళ్ళు మండి ఓ వడ విసిరా. ఆ వడదెబ్బకి పడిపోయాడు. ఇహ లేవట్లేదు. అదనమాట వడదెబ్బ అంటే. ఆ వడతో కొట్టిది. ఆ వడతో కొట్టడం అంటే 2 అర్థాలు. ఆ వడ, ఆ వడ. పెరుగులో నానబెట్టిన వడతో కొడితే కూడా పడిపోయేటవాడు. అంటే ఒరిజినల్ వడతో కొడితే ఏమైపోయేవాడు ఆలోచించండి. ఇది వడదెబ్బ అని ఆవిడ చెప్పగానే ఆయన తీసుకెళ్ళి వైద్యం చేశాడు. తర్వాత భర్తగారు బతికారో లేదో నాకైతే తెలియదు, భారీగారిని అడుగుదాం. ఆవిడ యొక్క వాట్సాప్ నెంబర్ మీకు తర్వాత వాట్సాప్ చేయిస్తాను. ఇంతకీ ఆవిడ కల్పించిన ఆ వడల్ని గనక మనం ఏ కార్గిల్కో పంపిస్తే పాకిస్తాన్ వాళ్ళు ఒక దెబ్బకి చచ్చిపోరు హాయిగాను, తుపాకీ గోళ్ళ కంటే గట్టిగా ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆయనకి అలాంటి వడ గొంతుకులో పడినట్టు అయిందనమాట. ఆయనకి నిజం చెప్పనా వద్దా, ఎలా, నా కర్తవ్యం ఏమిటి? నేను ఇంతకాలముగా ఈ మాయాపురమునకు వచ్చినప్పటి నుంచి 4 సంవత్సరములుగా సత్యమే పలకటం వ్రతంగా పెట్టుకుని సత్యవ్రతుడనే ఖ్యాతి పొందాను, కీర్తి పొందాను. ఆ సత్యవ్రతత్వాన్ని నిలబెట్టుకోవాలి. పందిని నేను కళ్ళారా చూశాను, నా గుడిసెలో ఉందని వీడికి చెబితే సత్యవ్రతం నిలబడుతుంది. కానీ అప్పుడేం జరుగుతుంది, పాపం ఆ ప్రాణి అలమటించిపోతూ భయతో లోపల దాక్కున్న దాన్ని నేను చంపిన వాడిని అవుతాను. ఒరే నాయన, పోయేవాడా పంది లోపలుందని చెబితే వాడు వెంటనే నిర్దాక్షిణ్యంగా దాని బాణాలతో కొట్టి కొట్టి చంపేస్తాడు. అది ఇంకా కొన ఊపిరితో ఉండగా బతికొండగానే దాన్ని కాల్చి పారేస్తాడు, మూతి కాళ్ళు కట్టేస్తాడు, చిత్రహింస పెట్టి చంపేస్తాడు. పాపం ఒక ప్రాణి నా కళ్ళ ముందు గిజగిజలాడి చచ్చిపోతూ ఉంటే ఆ దృశ్యం ఎలా చూడను. అహింస గొప్ప ధర్మం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అహింస పరమో ధర్మ. అసలు నిజానికి వీడికి శాస్త్రాలు వచ్చా? కానీ వీడికి తెలియకుండానే ఇంత ఆలోచన వచ్చిందిట. అహింస గొప్పది, సత్యము గొప్పది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడే జరిగిందో తమాషా. ఆ పంది వాడి గుడిసెలోకి వెళ్లే ముందు అయ్య నడిచింది అని చెప్పాను కదా మీకు. ఈ అయ్య అనే శబ్దం వీడు విన్నాడు. ఆ శబ్దం వినగానే వీడికి ఆనందం కలిగింది. వెంటనే వీడు ఆ క్షణం వరకు దేవుడున్నాడు అనుకునేవాడు కదా, ఇప్పుడు ఆ దేవుడున్నాడనే పదం తీసేసి దాని బదులుగా అయి 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 అని చెప్పించుకోవడం మొదలెట్టాడు. ఈ అయ్య అనే శబ్దం వాడిని అంత ఆకర్షించిందిట. వాడు తెలియకుండానే అయి 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 అనుకోవడం మొదలెట్టాడు. అయిం అనేది వాగ్బీజం. అయిం అనేది ఏమిటి? వాగ్బీజం. ఈ అయింకారాన్ని గురువుల ద్వారా ఉపదేశం పొంది జపం చేస్తే అటువంటి వాడు మహాపండితుడు అవుతాడు. కాళిదాసు అయిం బీజం వల్ల పండితుడయ్యాడు. కానీ ఇక్కడ వీడు అయిం వల్ల కేవలం అయ్యి అన్నాడు, పక్కన సున్నా కూడా లేదు, అయ్యి అయ్యి అన్నాడు. అయినా వాడు అయ్యి అయ్యని జపం చేస్తూ ఉంటే అమ్మవారు వాడి మీద ప్రసన్నురాలయ్యింది. సారస్వతం బీజమథోచ్చచార. అయిం అనకపోయినా ఉట్టి అయ్యనే శబ్దం వీడు ఉచ్చరించాడు. ఇది సారస్వత బీజం, సరస్వతీ బీజం, వాగ్బీజం. ఈ జపము చేసిన వీడిని అనుగ్రహిస్తాననుకున్నది అమ్మ. మనకి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? గురువు దగ్గర ఉపదేశం పొంది మంత్ర జపం చేస్తేనే మంత్ర జపం పట్టిస్తుందని చెప్పాయి. కానీ ఇక్కడ వీడికి ఇప్పుడు ఎవరు గురువు? గురువు లేడు, కేవలం పంది అయ్యంది. ఆ పందే వీడికి గురువు అయ్యింది. అమ్మ మనల్ని అనుగ్రహించాలంటే ఈ గురువుని ఏదో రూపంలో పంపుతుంది. పంది రూపంలో కూడా గురువు వస్తాడు. అలాగని కనిపించిన పందినల్లా పంది గురువు అనకండి, మళ్ళీ గురువు గారిని పంది అనకండి. అవకాశం వచ్చినప్పుడు అమ్మ అలా చేస్తుంది. ఏ క్షణంలో ఎలా చేస్తుందో తెలియదు. ఒకసారి ఒక కుక్క మురిగింది. ఆ కుక్క మురుగులో క్లీమ్ అనే అక్షరం విన్నాను నేను. ఆ జపం చేస్తే నేను ఎంతో తరించాను. అనుకున్న పని అయిపోయింది వెంటనే. కాశీలో పీఠం కట్టాలనుకుంటే వెంటనే అయిపోయింది ఆ పని. ఒక్కొక్కప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి జంతువుల రూపంలో కూడా గురువుల్ని పంపుతాడు. పోని ఆ పంపేటప్పుడు కూడా పంది పూర్తిగా అయ్యంకారం కాకుండా కేవలం అయ్యి అన్నది. అయ్యి అంటే జపం చేస్తేనే వాడిని అమ్మ అనుగ్రహిస్తే, మీరు నిత్యం లలితా సహస్రనామ పారాయణ చేస్తే మిమ్మల్ని అమ్మ ఎలా అనుగ్రహిస్తూ ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెబుతున్నారంటే, దేవీ భాగవతం చెప్పిన కొన్ని మాటలు మనం నిరంతరం గుర్తుకు తెచ్చుకోవాలి. పురద్దిట అనుకుంటాను, ఒక పాత భక్తురాలు వచ్చి ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకుని, నేను ఇదివరకు లలితా సహస్రనామం చేసేదాన్ని, ఈ మధ్యన ఇద్దరు యొక్క పురాణం విన్నాను, ఆ ఇద్దరు లలితా సహస్రనామం చెయ్యొద్దు, చేస్తే నువ్వు చస్తావు, బెడిసి కొడుతుందని చెప్పారు. దాంతో బెడిసి కొడుతుందనే భయంతో సహస్రనామ జపం మానేశాను. మేము చెయ్యొచ్చా చేయకూడదా, ఆడవాళ్ళు చేయకూడదని కొందరు, మగవాళ్ళు చేయకూడదని కొంతమంది, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదని కొందరు అంటున్నారు అని అడిగింది. పంది రోట్లోంచి వచ్చిన ఐ అనే అక్షరం చదివి సత్యవ్రతుడు మహాపండితుడయ్యాడు. అమ్మవారి నామం అవ్యాజ కరుణామూర్తి కనుక ఏ రూపంలో అయినా అనుగ్రహిస్తుంది. అమ్మ ఎంత కరుణామూర్తి చూసారా, సమయం వస్తే పంది రూపంలో కూడా ఉపదేశం చేస్తోంది. అటువంటిది మీకు ఎంతోమంది గురువులు నిరంతరం లలితా సహస్రనామం చెబుతూ ఉంటే విని జపం చెయ్యొద్దని ఎవడన్నా చెప్పాడంటే వాడంత సర్వభ్రష్టుడు మరొకడు లేడట. లలితా సహస్రనామాన్ని ఆడవాళ్ళు చేయొద్దని ఎవడు చెప్పాడు? చూపించమన్నాడు ఎక్కడన్నా? అసలు సహస్రనామానికి అధిష్టాన దేవత అమ్మ. ఆదిశక్తి స్త్రీ రూపంలో ఉంది. లలితా సహస్రనామాన్ని రాసిన వాళ్ళు ఎవరో తెలుసుగా మీకు? వాగ్దేవతలు. వాళ్ళు 8 మంది. ఆ 8 మంది స్త్రీలు, వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఈ 8 మంది దేవతల్ని వాగ్దేవతలు అంటారు. 8 మంది స్త్రీలు, వాళ్ళు రాశారు లలితా సహస్రనామాన్ని. రాసినప్పుడు వాళ్ళ అమ్మ గురించి ఏం రాశారు, అమ్మ అవ్యాజ కరుణామూర్తి, అంటే ఏ వంకా లేకుండా మనల్ని దయ చూసేటటువంటి తల్లి. ఆ తల్లి మనం తప్పు చేస్తే క్షమించదా. మనం ఒకవేళ పొరపాటును ఉచ్చరించామనుకోండి, లలిత అనలేక కలిత అన్నాం అనుకోండి, అయినా సరే ఆ తల్లి ఏ వంకతో అయినా వాడు నన్ను కలిత అన్నాడు లలిత అనకుండా, వాడి మనస్సులో లలిత అనాలనే ఉంది అని మనల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మ అన్నారు, లేకపోతే అమ్మ కాదు ఆవిడ బొమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్పదండి ఆ తల్లి, తెలిసి కానీ తెలియక కానీ అపశబ్దములతో అమ్మని మనం స్తుతించినా మనల్ని రక్షిస్తుంది. దేవీ భాగవతంలో చెప్పారు, తెలిసి కానీ తెలియక కానీ నిప్పుని ముట్టుకుంటే నిప్పు కాలుస్తుంది, అలాగే నీకు పాండిత్యం వచ్చినా రాకపోయినా మూర్ఖుడైనా సరే అమ్మని తలుచుకుంటే మోక్షం పొందుతాడు. అందుకే అవ్యాజ కరుణామూర్తి అన్నారు. అందుకే అక్షరం మొక్కరాని సత్యవ్రతుడు లాంటి వాడు పంది నోట్లోంచి వచ్చిన అయ్యనే శబ్దమును జపం చేసి మహాపండితుడు అయ్యాడు, ఆ తర్వాత కాలంలో మహాకవి అయ్యాడు. ఎంతకంటే అమ్మవారి కరుణకి పరాకాష్ఠ ఏమున్నది. భగవన్నామములు మూలమంత్రాలను పక్కన పెట్టండి, మూలమంత్రములు చేసేటప్పుడు బీజములు చేసేటప్పుడు ఒక గురువుని ఆశ్రయించి తప్పు లేకుండా చేసుకోండి. కానీ శ్రీమాత శ్రీ మహారాజ్ని అనడానికి ఏం తప్పు లేదు. చీమాత చీమాత అని పలికింది ఒక ఆవిడ. శ్రీమాత అని పలకమంటే పలకడం చేతగాక చీమాత అన్నది ఆవిడ. అటువంటి ఆవిడ జీవితమంతా యావత్ జీవితమంతా చీమాత అన్న ఆవిడకి 8 రకాల సంపదలు వచ్చాయి, మంచి పిల్లలు తయారయ్యారు. ఆవిడ చచ్చిపోతూ ఉండే ముందు ఆవిడకున్న అనారోగ్యాలన్నీ కూడా పోయి, ఆవిడ చిన్నప్పటి నుంచి రోగం, కానీ చీమాత చీమాత అంటే ఆవిడ ఆరోగ్యవంతురాలయ్యి హాయిగా కుర్చీలో కూర్చుని ఒక రోజున శ్రీమాత శ్రీమాత అని అందరూ అంటూ ఉండగా ఆవిడ మాత్రం చీమాత అంటూ శరీరం విడిచిపెట్టింది, హాయిగా శరీరం విడిచిపెట్టింది. ఒక ఆవిడ గణపవరం అనే ఊళ్ళో నేను కళ్ళారా చూశాను. ఆవిడకి మాటలు రావు సరిగ్గా, పెద్ద పాండిత్యం రాదు. చండ ముండాసుర నిషూదిని అనమండు అంటే ముండా ముండా అని తిట్టేది అమ్మని తెలియక, చండ ముండాసుర అనమంటే ఉత్తి ముండాసుర అనేది ఆవిడ. అటువంటి ఆవిడ పలకడం చేతగాని ఆవిడ యావజ్జీవితం సుఖాలతో బతికింది, ఆరోగ్యంగా శరీరం విడిచిపెట్టింది. ఆవిడ శరీరాన్ని తగలబెడుతుంటే శరీరంలోంచి ఒక దివ్యజ్యోతి హాయిగా వైకుంఠం లాంటి లోకాలకు వెళ్ళడం కూడా చూశారు చాలామంది. ఫోటో తీస్తే అందులో అమ్మవారి రూపం కనపడింది. కాబట్టి అమ్మని స్తోత్రం చేయడానికి భక్తి ఒకటి చాలు. మీరు రోజు వింటున్నారు కదా లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక పేరేమిటి, భక్తి మత్కల్ప లతిక. భక్తి కలిగిన వాడికి అమ్మ కల్పవృక్షం వంటిది, కల్పవృక్షపు తీగ. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఏమి కోరినా ఆ కోరిక తీరుస్తుంది. భక్తి కలిగిన వాడు పాండిత్యం లేకపోయినా అక్షరం ముక్క రాకపోయినా అమ్మని తలుచుకుంటే వాడి కోరిన కోరికలన్నీ కల్పలతలాగా అమ్మ తక్షణం తీరుస్తుంది. భక్తిమత్ భక్తి కలిగిన వారికి కల్పలతిక కల్పలత, ఆవిడ కోరిన కోరికలు తీరుస్తుంది, ఎక్కడ కోపగించదు. అలా కోపగిస్తే అమ్మ అవ్వదు అసలు ఆవిడ. అసలు ఇవాళ ఈ ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఎంత పండితులు ఒకసారి గట్టిగా అడగండి. శాంతి అనలేక శాంతి అంటాడు ఒకడు పురాణంలో, సీతమ్మ తల్లి అంటాడు ఒకడు. తల్లి అంటే ఏమిటి, అమ్మ అంటే ఏమిటి, సీతమ్మ తల్లి ఏమిటి, అగ్నిప్పులాగా. పైగా సీత అనేది సంస్కృత శబ్దం, సీతా శబ్దానికి అమ్మ అనే శబ్దం సంధి అవుతుందా సీతమ్మ అవుతుందా, దానికోసం ప్రౌఢ వ్యాకర్తం వెళ్ళి చచ్చినట్టు సూత్రం రాయవలసి వచ్చింది. పోని సీతమ్మ అన్నా కొంత తట్టుకుంటాం, తల్లి ఏమిటి పక్కన, సీతమ్మ తల్లో అంటాడు. ఇలాంటి పురాణాలు చెప్పేటటువంటి వాళ్ళు లలితా సహస్రనామం చదవద్దు, విష్ణు సహస్రనామం చదవద్దు, లేకపోతే భారతం చదవద్దు అంటే అవేమి మీరు ప్రమాణంగా పెట్టుకోక్కర్లేదు, నేను చెప్పాను. నిశ్చింతగా ఈ రోజు నుంచి లలితా సహస్రనామం చేసుకోండి, చదువుకోండి, మీరు తరించకపోతే అడగండి, మీ బాధ్యత నాది. ఈ మాట నేను ప్రామాణికంగా లలితా సహస్రనామం చదివిన వాడిని కాబట్టి, బ్రహ్మాండ పురాణం విన్నవాడిని కాబట్టి, పఠించిన వాడిని కాబట్టి, దేవీ భాగవతం ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి చెబుతున్నాను. అమ్మవారు ఎవరినైనా అనుగ్రహిస్తుంది. స్త్రీలు పుత్ర సంతానం కావాలంటే రోజు ఇంత వెన్నపూస తీసి ఆవు వెన్నపూస అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని ఎదురుగుండా పెట్టుకుని సహస్రనామ పారాయణ చేసి పారాయణ అయ్యాక వెన్నపూస తింటే అటువంటి వాళ్ళకి పుత్రలాభం వస్తుంది ఆడవాళ్ళకి. ఇది కూడా అందులో ఉంది చూడండి ఉత్తర పీఠికలో, నవనీతం ప్రతద్యాత్తు పుత్రలాభం భవే ధ్రువం అని లలితా సహస్రనామంలో, ఉత్తర పీఠికలో లేదు. ఆవు నెయ్యి నైవేద్యం పెట్టి సహస్రనామం చదివి ఆ తర్వాత ఆ నెయ్యి ఆ వెన్న మీ ఇద్దరూ తినండి. నవనీతం అంటే వెన్న అన్నమాట, అది కూడా ఆవు వెన్నే, మళ్ళీ గేదె వెన్న గాడిద వెన్న పెట్టకండి. ఆవు వెన్న నైవేద్యం పెట్టండి, సహస్రనామం చదవండి, లలితా సహస్రనామ పారాయణం అయ్యాక ఆ వెన్న దంపతులు తినండి, మీకు పుత్రలాభం అయి తీరుతుందని అమ్మ చెప్పింది, అవుతోంది కూడా. అలా ఇలా ఎక్కడికక్కడ చదువుకోవచ్చునేమో వాళ్ళు చెబుతూ ఉంటే చదువుకోవద్దు ప్రమాదమని వీళ్ళు అంటారేంటి? ఒకవేళ నిజంగా మనం అంత పండితులుగా చెప్పేవాళ్ళం, ఆది శంకరాచార్యులు ఏమన్నారో తెలిసిన అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఆది శంకరాచార్యుల కంటే గొప్ప పండితుడిని మీరు చూపించండి ఈ మంత్రవేత్తల్లో. అంతటి మంత్రవేత్త మహాపండితుడు, యావత్ ప్రపంచమంతా తిరిగినవాడు, తూర్పు దిక్కున పూరీ దగ్గర శంకరాచార్య మఠం స్థాపించాడు పూర్వామనాయ శంకరమఠం, దక్షిణం దిక్కులో శృంగేరిలో దక్షిణామనాయ శంకరమఠం స్థాపించాడు, పశ్చిమం దిక్కున ద్వారకానగరంలో పశ్చిమామనాయ శంకరమఠం స్థాపించాడు, ఉత్తరంలో బదరీ దగ్గర జోషిల్ మఠ దగ్గర ఉత్తరామనాయ శంకరమఠం స్థాపించాడు. అంతటి మహాపండితుడు, గురువు, మంత్రవేత్త, 32 వయస్సులో యావత్ ప్రపంచం తిరిగినవాడు, శంకరుడితో సమానుడు. ఆయన ఏమన్నాడో తెలిసిన, నమంత్రం నో యంత్రం తదపి చెన్న జానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి చెన్న జానే స్తుతి కథా నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతః పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. జగన్మాత, నాకు నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలు రావు. ఇది అంత మంత్రవేత్త, 7 మంత్రములు ఎరిగేవాడు ఏమంటున్నాడు, అమ్మా నిన్ను ప్రసన్నం చేసుకుందామంటే మంత్రజపం చెయ్యాలట, కానీ నాకు నీ మంత్రాలు రావు, నేను మంత్రాలు ఎరగను, యంత్రములు, శ్రీచక్రం వంటి యంత్రములను పూజించడం నాకు తెలియదు, తంత్రములు తెలియవు. వామకేశ్వర తంత్రంలో దేవీ ఖడ్గమాల ఉంది కాబట్టి ఖడ్గమాలని తంత్రము అంటారు. త్రిపుర సుందరి హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగవాలిని, నిత్యక్లిండే, భేరుండే, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్య, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర పరమేశ్వరి, మిత్రేశమయి, షష్ఠీశమయి, ఉడ్డీశమయి, చర్యానాథమయి, లోపాముద్రామయి, ఇవన్నీ దేవీ ఖడ్గమాల స్తోత్రంలో మాలికా మంత్రాలు. ఇవి నిరంతరం శిష్యులకి చెప్పిన గురువు శంకరుడు, ఆయన నాకు ఈ తంత్రాలు రావన్నాడు. ఆయన పోని పురాణములొచ్చా అవి రావు, స్తోత్రాలు చేయడం రాదు, కథలు రావు, నీకు సంబంధించిన ఏ జ్ఞానము లేదు. అమ్మవారిని పొందడానికి ముద్రలు వెయ్యాలని శాస్త్రం చెబుతున్నది. సంధ్యావందనం చేసేవాడికి 24 ముద్రలు రావాలి, సుముఖం, సంపుటం, విత్తతం, విస్తృతం, ఇలాంటి ముద్రలు. ఇలాంటి ముద్రలు రావు నాకు, నజానే ముద్రాస్తే. కనీసం అమ్మ అమ్మ నువ్వు రా అని నీకోసం ఏడవడం కూడా రాదు, విలపనము కూడా రాదు. మంత్రశక్తులు లేకపోయినా, ముద్రలు లేకపోయినా, పురాణములు చదవకపోయినా, అనేక రకాల తంత్రాలు తెలియకపోయినా, యంత్రములు పూజించలేకపోయినా, కనీసం అమ్మవారి కోసం ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ఏడవడం కూడా రాదు నాకు. ఏమీ రాదు, ఏమీ రాదంటావు, మరి నీకేమొచ్చు అంటావేమో. నాకు వచ్చింది ఒకటే, అదేమిటి, మా అమ్మ ఉన్నది అని నిన్ను అనుసరిస్తున్నాను. అమ్మ ఉంది, అమ్మ ఉంది అనుకుంటున్నాను. అలా అనుకుని నిన్ను అనుసరిస్తే చాలు, నా కష్టాలు తొలగిపోతాయి అన్నాడు ఆయన. అంటే ఉందని నమ్మితే చాలట. అంతటి వాడే నాకు మంత్రం రాదంటే, ఇవాళ రోజున మీరు మంత్రాలు చదవకండి, మా దగ్గరే నేర్చుకోండి, మేము మాత్రమే చదవచ్చు, అది మీరు చదివితే బెడిసి కొడుతుందని చెప్పేవాళ్ళు ఎంత మోసగాళ్ళు, ఒకసారి ఆలోచించండి. ఎవడు అలా చెప్పడం, నిజమైన మంత్రవేత్త, మహానుభావులు, ప్రత్యక్ష దత్తాత్రేయులు, సాక్షాత్తు గణపతి సచ్చిదానంద స్వామి వారే లలితా సహస్రనామం గానం చేసి ఆడామగా చదువుకోండి అంటే, ఈ మధ్యలో అరకొర చదువుకున్న వాళ్ళు వచ్చి చదవద్దంటే మీరు ఎందుకు వినాలి? ఆయనే మనకు ప్రమాణం, శుభ్రంగా చదువుకోండి. అమ్మ అంతటి అవ్యాజ కరుణామూర్తి. ఇప్పుడు అతడు అయ్యి అయ్యి అని జపం చేశాడు కదా, ఆ జపం వల్ల అతనికి తెలియకుండానే వాక్శుద్ధి వచ్చింది, లోపల వాడికి తెలియకుండానే పాండిత్యం వచ్చింది, ఆలోచనలు వచ్చాయి. వాడు ఒక్క క్షణకాలం రకరకాల ఆలోచనలు చేశాట. ఈ పందిని రక్షించడానికి అసత్యం ఆడితే తప్పు కాదు, వేదములు పురాణములు అసత్యం ఆడచ్చు అంటున్నాయి. మహాభారతం 5వ వేదం, అందులో ఏమన్నాడు వ్యాసుడు, అరణ్యపురంలో వ్యాసుడు రాసిన ఆ శ్లోకాన్ని ఎర్రన గారు అనువాదం చేశాడు. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. పది మందికి ఉపకారం చేయడానికి, లోకమునకు ఉపకారం చేయడానికి అసత్యమాడితే అది సత్య ఫలితం ఇస్తుంది. ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, మిమ్మల్ని అందరినీ AK-47తో కాల్చేస్తానని వచ్చాడు. దూరం నుంచి వాడిని నేను చూశాను, మీరు చూశారు. మీరు కంగారు పడి పరిగెత్తుకుంటూ నా స్టేజీ అడుగును దాక్కున్నారు. స్టేజీ అడుగునుంటే కనపడలేండి అనుకుంటున్నాను, కింద కూడా అడ్డంగా ఏదో పెట్టారని. ఇంతలో టెర్రరిస్ట్ వచ్చి, మిస్టర్ పద్మాకర్ నువ్వు అసత్యమాడవు, సత్యమే పలుకుతావు అనుకుంటున్నాను, ఎందుకంటే పురాణాలు చెబుతావు కనుక. నేను ఈ జనాలందరినీ చంపేద్దామని వచ్చాను, నిన్ను వదిలేస్తారు, వాళ్ళని చంపేస్తాను. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. నాకు హిందువులంటే కసి, నేను పచ్చి తురకాండి, పాకిస్తాన్ బార్డర్ నుంచి వచ్చాను. ఇదిగో AK-47, నువ్వు సత్యం తప్ప అసత్యం పలకు. ఎక్కడున్నారని చెప్పగానే, నేనండి నిజమే చెబుతానండి, నా బల్ల కింద స్టేజీ కింద దాక్కున్నారండి, అడుగునున్నారండి అని చెబితే, అప్పుడు వాడు మిమ్మల్ని అందరినీ పటకా పటకా కాల్చిపారాడు. మీరు తేగలు కాల్చుకున్నట్టుగా అప్పుడప్పుడు ఆదివారం నాడు కోడి కాల్చినట్టుగా మిమ్మల్ని కాల్చిపోరాడు, దెబ్బకి ఏమైపోతారు, ఇంతమంది చచ్చిపోరు. అప్పుడు అది సత్యమా? ఇంతమందిని చంపడానికి నేను సత్యం పలికానంటే, నేను చచ్చిన తర్వాత యముడు పట్టుకెళ్ళి కొరత వేసి నానా రకాలుగా పీడిస్తాడు, మహాపాపం. అప్పుడు ఏం చేయాలి నేను? లేదండి, మిమ్మల్ని చూడగలిగి జనమంతా వెళ్ళి ఆ సెక్యూరిటీ ఆఫీస్ దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ దగ్గర ఉన్నాడు, లేక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పాలి. ఈ దుర్మార్గుడు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కనుగానే వాళ్ళు వీడిని ఎన్కౌంటర్ చేసి చంపారేస్తారు. ఇలాంటి దుర్మార్గులకి పాకిస్తాన్ వాళ్ళకి ఆదిత్యనాథ్ లాంటి, యోగి ఆదిత్యనాథ్ లాంటి మహానుభావుడే దిక్కు. లేకపోతే ఈ టెర్రరిస్టులు బాగా పెరిగిపోతున్నారు. యూపీ బాగుపడిందంటే అలాంటి సన్యాసుల వల్ల. సన్యాసులు పరిపాలిస్తే మనం సన్యాసులు అవుతాం, లేకపోతే సన్యాసులు పరిపాలిస్తారు మనల్ని. ఈ సన్యాసుల వల్ల మనం కూడా సన్యాసులం అయిపోతున్నాం. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, ఈ పాపాత్ముడు ఒకడొచ్చి 10 మందిని చంపబోతున్నప్పుడు వీళ్ళని రక్షించడానికి అసత్యమాడితే అది సత్య ఫలితం ఇస్తుంది. పుణ్యాత్ముల చావుకి మూల కారణమైన సత్యం అసత్యం కంటే ప్రమాదం. కాబట్టి ప్రాణం పోతున్నప్పుడు లోకోపకారం చెయ్యడానికి అసత్యం ఆడచ్చు. మన ప్రాణం పోతున్నప్పుడు మనం అబద్ధం ఆడచ్చట. 10 మందిని రక్షించడానికి అసత్యం ఆడచ్చు. పెళ్ళిళ్ళల్లో కూడా అసత్యం ఆడచ్చు. అమ్మాయికి పెళ్లి చేయాలి, అమ్మాయి 10th ఫెయిల్ అయిపోయింది, 10th క్లాస్ పాస్ అయితేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు పెళ్లి కొడుకు. అప్పుడు, మా అమ్మాయి అండి 10th క్లాస్ గోల్డ్ మెడలిస్ట్ అండి అని అబద్ధం ఆడి పెళ్లి చేసేయండి, ఆ తర్వాత వాడు చావువాడు చేస్తాడు. చిన్న చిన్న అబద్ధాలు ఆడండి, మళ్ళీ పెద్ద అబద్ధాలు ఆడకండి. 10th ఫెయిల్ అయిపోతే పాస్ అయ్యాడనండి, కానీ అమ్మాయి లా గోల్డ్ మెడలిస్ట్ అండి అంటే రేపు పొద్దున ఆ మొగుడు లా గోల్డ్ మెడలిస్ట్ అని చేసుకుని తీరా మెట్రిక్ ఫెయిల్ అయితే ఎంత ఏడుస్తాడు. చిన్నవి, మెట్రిక్ ఫెయిల్ అయితే పాస్ అయ్యారని చెప్పండి, 100,000 రూపాయలు వస్తుంటే 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పండి, కట్నంగా ఓ రాట్నం ఇచ్చేపడం అయితే పట్నం ఇస్తామని చెప్పండి, తర్వాత వాడు వాటిలో ఓడిపడతాడు. మొత్తం మీద పెళ్ళిళ్ళల్లో చిన్న చితక అసత్యములు ఆడవచ్చు. ఇవి సత్యాతిశయం అంటే సత్యం పలకడం కంటే ఎక్కువ ఫలితం ఇస్తాయి. ఇవి ధర్మ సూక్ష్మములు అని వాడి బుర్రకి తట్టింది. అయినా అబద్ధం ఆడడం ఇష్టం లేకపోయింది వాడికి. ఎంత అనుకున్నా అసత్యం ఆడను, సత్యవ్రతం పాడు చేయకూడదు అనుకున్నాడు. అప్పుడు వాడికి తెలియకుండానే వాడి నోటి నుంచి ఒక గొప్ప శ్లోకం వచ్చింది. వాడి జీవితంలో రామశబ్దం పలకలేని వాడు శ్లోకం చదివేట. ఏమన్నాడు తెలుసా? యా పశ్యతి నస బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి, అహో వ్యాథ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునఃపునః. ఓ బోయవాడా, నీ స్వార్థం కోసం, నీ తిండి కోసం నన్ను పదే పదే పంది ఎక్కడికెళ్ళింది, పంది ఎక్కడికెళ్ళింది అని అడుగుతున్నావు, చెప్పమంటున్నావు. నేనేం చెప్పను? చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఎందువల్ల తెలుసా? నేను పంది ఎక్కడికి వెళ్ళిందో చూశాను, కానీ దేంతో చూశాను? కంటితో చూశాను. పందిని నా కన్ను చూసింది. ఇప్పుడు నీకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పాలంటే ఈ కన్ను జవాబు చెప్పదు, నోరు జవాబు చెబుతుంది. జవాబు చెప్పే నోరు పందిని చూడలేదు, చూసిన కన్ను మాట్లాడలేదు. నేను సమాధానం చెప్పాలంటే కన్నుతో చెప్పాలి, ఎందుకంటే కంటితో చూశాను, కానీ పంటితో మాట్లాడాలి. చూసింది మాట్లాడదు, మాట్లాడేది చూడదు, అందువల్ల నీకేం చెప్పాలో తెలియట్లేదన్నట్ట. ఎంత లాజిక్ అండి ఇది, మ్యాజిక్కును. చూశాను, చూసింది మాట్లాడదు, మాట్లాడేది చూడదు, ఇప్పుడు నీకేం చెప్పాలో తెలియదు, మాట్లాడేదంతా చూడలేదు, చూడలేనప్పుడు దీంతో ఎలా జవాబు చెప్తాను నీకు, చూసింది ఇది, ఇది మాట్లాడదు, దీంతో జవాబు చెప్పలేను, నన్ను ఎందుకు ఏడిపిస్తావు పో అన్నట్ట. అప్పుడు వాడు బుర్రగొక్కుని, చూసేవాడు మాట్లాడరు, మాట్లాడేవాడు చూడరు, మాట్లాడేవాడు చూడరు, చూసేవాడు మాట్లాడరు అనుకుంటూ పరిపరి విధములుగా అనుకున్నట్ట. అనుకుని ఇదిగా ఎవరో శాపగ్రస్తుడు పాప పూర్వజన్మలో సత్యవ్రతుడు, ఇప్పుడు వాడికి శాపం విమోచనం అయిపోయిందనమాట నా దగ్గరికి రాగానే. ఈ విధంగా అనుకునేవాడు, అయ్యా మిమ్మల్ని పంది ఎక్కడికి వెళ్ళిందని అడిగాను, దాంతో ఉన్న బుర్ర కూడా పోయిందండి నాకు. అమ్మ బాబోయ్ చూసింది మాట్లాడదు, మాట్లాడింది చూడదు, ఏది చూసిందో ఏది మాట్లాడదో ఓరి నాయను అనుకుని పిచ్చెక్కడిపోయాడు వాడు. ఆ వెళ్ళిపోయిన వాడు ఏమన్నాడు ఇందాక, పంది లేకపోతే మేము తిండి లేక చచ్చిపోతామన్నాడు. పంది లేకపోతే చచ్చిపోతారా? పంది లేకపోతే పక్కకెళ్ళి పనస పళ్ళు, గుమ్మడి పళ్ళు, మంచి మంచి పుచ్చకాయలు, ఏవో ఇంకా రకరకాల కాయలు ఇవన్నీ పట్టుకుపోయి హాయిగా శాఖాహారంతో భోంచేశాడు, వెదురు బియ్యంతో అన్నం వండుకు తిన్నాడు. ఈ విధంగా వాడికి పచ్చి మాంసం తినేవాడికి ఏమో హాయిగా శాఖాహారం తినేటట్టు చేశాడు, వాడి కడుపు నింపాడు, సత్యం పలకకుండా అసత్యం ఆడకుండా పందిని రక్షించాడు. అప్పుడు వాడు తెల్లబోయి హఠాత్తుగా ఈ నా నోటి నుంచి ఏదో వచ్చింది ఏమిటి అనుకున్నట్ట. అప్పుడు నారదుడు వచ్చి అదే శ్లోకం అయ్యి అనే ఒక మాట పంది నోట్లోంచి వచ్చింది, అది అయ్యమ్మన్నట్టుగా నువ్వు జపం చేసావు, సున్నా పెట్టకపోయినా ఉత్తి అయ్యి అనేది పంది ద్వారా విని జపం చేయటం వల్ల నువ్వు మహాపండితుడు అయ్యావు, సారస్వత బీజములో ఒక్క ముక్క చదివితేనే ఎంత పండితుడు అయ్యావు, అటువంటి బీజములను గురువుల ద్వారా ఉపదేశం పొంది జపం చేసేవాళ్ళు ఎంత పండితులు అవుతారో ఆలోచించు, ఇది అమ్మవారి యొక్క వ్యాజ కరుణ. అమ్మ తలుచుకుంటే మూకవాణ్ణి పండితుడు చేస్తుంది, మూకం కరోతి వాచాలం, నోరు ఇప్పడం చేతకాని వాణ్ణి, మాట్లాడలేని వాణ్ణి, మంచి వాక్చాతుర్యం కలిగి ఉపన్యాసం చెప్పేవాణ్ణి చేయగలుగుతుంది అమ్మ, ఇది నాయన అమ్మవారి మహిమ అన్నాడు ఆయన. ఇది దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో కల ఒక గొప్ప కథ ఈ సత్యవ్రతోపాఖ్యానం. చూసారా, ఒక్క బీజముతో పనికిమాలవాడు పండితుడయ్యాడు. ఆ తర్వాత వాడు చాలా ప్రసిద్ధి పొందాడు, కొన్ని వేల శ్లోకాలు రాశాడు, వాడిని ఇంట్లోంచి గెంటిన తల్లిదండ్రులు కూడా వాడికి స్వాగతం చెప్పి ఇంటికి తీసుకువెళ్ళారు. కాబట్టి అమ్మని మనం భక్తితో పూజించవచ్చు, అమ్మ కథలు చెప్పవచ్చు, వినవచ్చు, హాయిగా లలితా సహస్రనామం చదవండి. కోరికలు ఉన్నప్పుడు మాత్రం నియమాలు ఎక్కువ ఉండాలి. కోరిక లేకుండా లోక శ్రేయస్సు తన శ్రేయస్సు మాత్రమే కోరుకుని జపం చేసేవాడికి మాత్రం ఏ భయం అక్కర్లేదు. అసలు బెడిసి కొట్టడం అంటే ఏమిటో బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. బెడిసి కొట్టడం అని ఎప్పుడు అంటారో తెలుసా? ఇతరులకు ద్రోహము కోరుకోవడమే బెడిసి కొట్టడం. ఉదాహరణకి మీలో ఎవరైనా పక్కవాడి కొంప కూలిపోవడం కోసం లలితా సహస్రనామ పారాయణం అహంకరిష్య అని లలితా సహస్రనామ పారాయణ చేస్తే ఇతరులకు ద్రోహం కోరుకున్నారు కనుక మీ కొంప కూలుతుంది, అదనమాట బెడిసి కొట్టడం. పక్కవాడికి చెడ్డ కోరుకోవడం వల్ల, మంచి కోరుకోకపోవటం వల్ల మంత్రోచ్చారణలో లోపం వస్తే అది వీడి కొంప ముంచుతుంది. మనం ఇతరులకు ద్రోహం చేయకుండా మీ అంతటి మీరు చదువుకుంటే రామ అనేటప్పుడు లామ అన్న మిమ్మల్ని నమ్మేమీ చెయ్యదు. ఇవన్నీ వ్యాసుడు ప్రామాణికంగా చెప్పిన మాటలు. ఈ అపూర్వ గాథతో ఈ రోజు కార్యక్రమం ముగిద్దాం. రేపు మరంత గొప్ప కథ ఉన్నది, దుర్గమాసుర కథ, చాలా గొప్ప కథ. అసలు అమ్మవారికి దుర్గా అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియజేసే కథ. ఆ కథతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఎవరికైనా క్యాసెట్లు కావాల్సి వస్తే అక్కడికి వెళ్ళి సంతోష్ గుప్తా దగ్గరికి వెళ్ళి చెప్పిన పురాణాలన్నీ అక్కడ డివిడీల రూపంలోనే వాటిని